the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా ఎవరైనా సరే సెలబ్రిటీసు ఆర్ ఒక ఫేమస్ పర్సనాలిటీసు తర్వాత లీడర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనపడేది ట్విట్టర్లో అని అందరికీ తెలిసిందే. మిగతా ఈ ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మామూలు జనాలు కూడా ఉంటారు. కానీ ఎస్పెషల్లీ ట్విట్టర్లో ఎక్కువగా ఇలాంటి అంటే వాళ్ళ విషయాలు పంచుకోవడానికి ఫేమస్ పర్సనాలిటీ సాధారణంగా ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. అండ్ అది చాలా క్రిస్ప్ అండ్ షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటాయి. బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది తప్ప ఓ భయంకరంగా ఇంతింత పేజీలు పేజీలు ఉండవు. పోస్ట్లు ఎవరేం పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనిది యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్కి ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్కింగ్ లేబుల్ తగిలించింది. ఎస్, సాధారణంగా ఇవన్నీ వెరిఫైడ్ అకౌంట్స్ ఉంటాయి వీళ్ళవి, రైట్? కానీ ఫస్ట్ టైం వెరిఫైడ్ అకౌంట్స్లో పెట్టిన దాన్ని మళ్ళీ వీళ్ళు ఫ్యాక్ట్ చెక్కింగ్ లేబుల్ తగిలించడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇంతక ట్వీట్ ఏంటి, ఎందుకు అట్లా పెట్టారు అంటే, దెర్ ఈజ్ నో వే దట్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ విల్ బి ఎనీథింగ్ లెస్ దాన్ సబ్స్టాన్షియల్లీ ఫ్రాడ్యులెంట్ అని ట్వీట్ చేశాడు. మెయిల్ ఇన్ బ్యాలెట్కి ఒప్పుకునేదే లేదు, అవి అక్రమాలకి నిలయం అని ట్రంప్ ట్విట్టర్లో కామెంట్ చేశారు. అయితే ఇది కొంచెం తప్పుదారి పట్టించే సమాచారం అనేటటువంటి ఒక దృక్పథంతో అట్లాంటి కొన్ని నార్మ్స్ అవి వీళ్ళు ఆల్రెడీ ఫ్రేమ్ చేశారు. సో ఆ కొత్త విధానంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ పోస్ట్కి ఒక వార్నింగ్ నోట్ని తగిలించింది ట్విట్టర్. అయితే ఆఫ్ కోర్స్ ట్రంప్ అనేది ఏంటంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఒక నెగటివ్ బార్ వేసినట్టు ట్విట్టర్ అని రీట్వీట్ చేశారు. ట్రంప్ పోస్ట్ చేసిన తర్వాత దాని కింద ఒక బ్లూ కలర్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఒక లేబుల్ని తగిలించింది ట్విట్టర్. మెయిల్ ఇన్ బ్యాలెట్ గురించి మీరు వాస్తవాలు తెలుసుకోండి, నో ఫ్యాక్ట్స్ అబౌట్ మెయిల్ ఇన్ బ్యాలెట్ అని అది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సూచించింది. అసలు మెయిల్ ఇన్ బ్యాలెట్స్ మీద ట్రంప్ చేసినటువంటి ఆరోపణలకి ఎలాంటి ఆధారము లేదు అని ట్విట్టర్ ప్రకటించింది. అందుకనే వాళ్ళు ఆ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి ఫ్యాక్ట్ చెక్ పెట్టారట. ఆ ఫ్యాక్ట్ చెక్ పెట్టినప్పుడు మరి ఆబ్వియస్లీ అంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, సి అదొక దేశ అధ్యక్షుడికి సంబంధించిన విషయం. సో తను ఏదైనా ఒకటి పెట్టినప్పుడు దానికి ఫ్యాక్ట్ చెక్ పెట్టారంటే అది అథెంటిసిటీకే అదొక క్వశ్చన్ మార్క్ కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక ఆధారం లేకపోతేనే అలాంటివి అంటే బాగా ఆలోచించే పెడతారు తప్ప ఏదో ఊరికినైనా పెట్టారు. దానికి సంబంధించి సిఎన్ఎన్, ద వాషింగ్టన్ పోస్ట్ ఇవన్నీ రాసినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ చదవాల్సిందిగా సూచించింది. ఏది మెయిల్ ఇన్ బ్యాలెట్స్ మీద సిఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ ఇవన్నీ కూడాను ఆర్టికల్స్ రాసినాయి. ముందు మీరు వాటిని చదవండి, ఆ తర్వాత ఇగో ఈయన పెట్టిన ఈ ట్వీట్ని మీరు కన్సిడర్ చేయండి అని సూచించింది. దాని కిందే వాట్ యు నీడ్ టు నో అన్న సెక్షన్లో ప్రెసిడెంట్ ట్రంప్ చేసినది తప్పుడు ఆరోపణలు ఏంటి వాటిల్లో అండ్ వాటిలో ఉన్న నిజానిజాలు ఏంటి ఇవన్నీ కూడాను చెప్పారు. తప్పుడు సమాచారం ఫ్రాడ్యులెంట్ న్యూస్ని ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి ఫ్యాక్ట్ చెక్ లేబుల్స్ తగిలిస్తూ ఉంటాయి ట్విట్టర్. అయితే అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ఈ ట్వీట్ వెనకాల తప్పుదో పట్టించే సమాచారానికి వార్నింగ్ లేబుల్స్ తగిలించడం మీద పోయి కరెక్ట్గా ఇదే నెలలోనే డిసిషన్ కూడా తీసుకుంది. మన నవంబర్లో కొన్ని ఏవో ట్వీట్స్ చేస్తే దాంట్లో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు తప్ప దానికి అప్పుడు ఏం లేబుల్స్ వేయలేదు. బట్ ఇప్పుడు ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలదూర్చడానికి ట్విట్టర్ గట్టిగా ప్రయత్నిస్తోంది అని ట్రంప్ అంటాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని టోటల్గా హరించేసేటట్టు ట్విట్టర్ ట్రై చేస్తోంది. అధ్యక్షుడిగా నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించను అని ట్రంప్ అంటాడు. అయితే ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్కి మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి బ్రాడ్ పాస్కెల్ ఈ ట్విట్టర్ మీద బాగా విమర్శలు కూడా చేశారు. అంటే తన రాజకీయ దురుద్దేశాలు, తర్వాత అబద్ధపు విశ్వసనీయత ఇవన్నీ బయటపడనివ్వకుండా ఫ్యాక్ట్ చెకర్స్ అనే ముసుగు తగిలించుకోవడానికి ట్విట్టర్ ట్రై చేస్తోంది. ట్విట్టర్ నుంచి మేము అడ్వర్టైజ్మెంట్లను వెనక్కి తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ ఈ రాజకీయ పక్షపాత ధోరణి ఖచ్చితంగా మేము కన్సిడర్ చేస్తాము అని అంటారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఒక టెస్ట్ లాంటిది ట్విట్టర్కి. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల మీద, సెలబ్రిటీల మీద విమర్శలతో యుద్ధం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ని విరివిగా ఉపయోగించుకుంటారు. బట్ ఇప్పుడు దాంతో ఆయన ఫైట్ కూడా చేస్తున్నారు. తప్పుదారి పట్టించే సమాచారం మీద ట్విట్టర్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అడ్డుకోవడంగా వర్ణిస్తున్నారు. సో ఇది అసలు ఖచ్చితంగా దీన్ని మేము అంగీకరించమని ట్విట్టర్ అంటుంది. అయితే ట్విట్టర్ అనేది ఒక ప్రైవేట్ ఫర్మ్, అది దాని ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి, దాని మీద ఏమేమి ఉండాలని నిర్ణయించుకునే హక్కు ఆ సంస్థకు ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన ట్యూస్డే వరకు కూడా అమెరికా అధ్యక్షుడో ఇంకో ప్రపంచ స్థాయి లీడరో ఆ సంస్థ మీద వాళ్ళ రూల్స్ని ఎవరు కూడా అమలు చేయలే. ఓన్లీ ట్రంప్ ఆరోపణలే కాదు, ఏమాత్రం ప్రభావితం చేయలేని వ్యక్తులను మాత్రమే ట్విట్టర్ తన సైట్ నుంచి బ్లాక్ చేస్తుందన్న వాదన కూడా ఉంది. అయితే ట్రంప్ రీసెంట్గా చేసినటువంటి ఈ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఆయనకున్నటువంటి 8 మిలియన్ మంది ఫాలోవర్స్ చెంతకి చేరినాయి. సో ట్విట్టర్ వాళ్ళందరినీ వదులుకోవాలని ఏం అనుకోవట్లా. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వాళ్ళు చెప్పాల్సింది చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తూనే, అలాగే రీడర్స్ ఎవరైతే ఉంటారో, ఆ ట్వీట్స్ని చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు తప్పుదోవ పట్టకుండా ఉండడానికే ట్విట్టర్ లేబులింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు ఏంటంటే ఇంకా నవంబర్లో ఎలక్షన్స్ అన్నప్పుడు కొంచెం క్యాంపెయినింగ్ కూడా హై రేంజ్లో జరుగుతూ ఉంటుంది. ఈవెన్ COVID-19 విషయంలో కూడా ఈ లేబులింగ్ వ్యూహం అనేది బాగా పనిచేసింది. నవంబర్లో జరగబోయే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాఠకులను తప్పుదోవ పట్టించే ఇలాంటి అంశాలు వెల్లువెత్తే అవకాశం ఉన్నది అని ట్విట్టర్ గుర్తించింది. కాబట్టే ఆ విధానాన్ని అమలు చేయడానికి ట్రంప్ ట్వీట్నే ఎంచుకున్నది ట్విట్టర్. మరి అసలు ఆయన పెట్టిన దాంట్లో అంత రాంగ్ ఏముంది? అసలు మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అంటే ఏంటి అంటే, మెయిల్ ఇన్ బ్యాలెట్ అంటే నథింగ్ బట్ పోస్టల్ ఓట్స్. వీటిని ముందు ప్రజలకు ఇస్తారు, ప్రజలు వాళ్ళ ఓట్ని మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకుంటారు, ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయని ఈ మధ్య ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 66% ఆఫ్ అమెరికన్స్ అభిప్రాయపడ్డది ఏంటంటే, మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అనేది మంచి ఉపయోగమైన ఒక ఓటింగ్ సిస్టమ్ అని చెప్పారు. అలాంటి అభిప్రాయం ఉన్నందువల్లే మాకు మెయిల్ ఇన్ బ్యాలెట్స్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజల నుంచి స్టేట్స్ మీద ఒత్తిడి పెరుగుతోంది. అంటే ఇప్పుడు పోలింగ్ బూత్స్కి కనుక వస్తే వాళ్ళు వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నది అని చాలామంది ఓటర్లు భయపడుతున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆ తరహా ఓటేయడానికి అమెరికా ఎన్నికల విధానం అనుమతిస్తుంది. బట్ దానికి ఎలిజిబిలిటీ రావాలి అంటే కొన్ని ప్రమాణాలు ఉండాలి. లైక్ ఇప్పుడు వెస్ట్ అమెరికాలో ఉన్న వాషింగ్టన్, ఒరెగాన్, కొలరాడో ఇట్లా కొన్ని ఒక 5 రాష్ట్రాల్లో పూర్తిగా మెయిల్ ఇన్ బ్యాలెట్ మీదే ఆధారపడి ఎన్నికలు నిర్వహిస్తారు. వేరే కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో ఓటర్ల అభ్యర్థన మేరకి ఆ అవకాశాన్ని కల్పిస్తారు. 17 రాష్ట్రాల్లో ఈ తరహాలో ఓటేయాలి అంటే ఓటర్స్ పర్సనల్లీ ఎందుకు పోలింగ్ కేంద్రానికి రాలేకపోతున్నారు అనేది ఒక స్పష్టమైన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. సో అబద్ధపు ఆరోపణల పోస్టును తొలగించడానికి ట్విట్టర్ అందుకే నిరాకరించింది. 2001లో హత్యకి గురైన లోరీ క్లాసిటిస్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన కేసు మీద ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ఆరోపణలను తొలగించడానికి ట్విట్టర్ ఒకప్పుడు నిరాకరించింది. అలాగే లోరీ క్లాసిటిస్ హత్య వెనుక ఒక కుట్ర ఉన్నదని, దాన్ని MSNBC వ్యాఖ్యాత జోస్ కార్బరో చేశాడంటూ ట్రంప్ ఊరూరికే దాని మీద అలిగేషన్స్ వేస్తూ వచ్చారు. అయితే ట్రంప్ చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధాలని, వాటిని వెబ్సైట్ నుంచి తొలగించాలని క్లాసిటిస్ భార్య ట్విట్టర్కి విజ్ఞప్తి చేసింది. బట్ ట్విట్టర్ దానికి అది ఆ రిక్వెస్ట్ని డినై చేసింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కామెంట్స్ వల్ల ఒకవేళ మీకు ఏదైనా బాధ కలిగి ఉంటే మేము దానికి మేము చింతిస్తున్నాము, మేము క్షమాపణలు కూడా చెప్తాము ఆయన చేసిన ట్వీట్కి కూడాను అని అన్నారు తప్ప దాన్ని మాత్రం మళ్ళీ తీసేయలా. ఇన్ దాట్ కేస్ ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు అంటే మెయిల్ ఇన్ బ్యాలెట్స్ విషయంలో ఆ ట్వీట్ ఉంది కదా, దెర్ ఇస్ నో వే, ఐ మీన్ జీరో దట్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ విల్ బి ఎనీథింగ్ లెస్ దాన్ సబ్స్టాన్షియల్లీ ఫ్రాడ్యులెంట్ అని, ఆ విషయం మీద ఇంకా దాని కంటిన్యూషన్ ట్వీట్ ఇంకా చాలా ఉన్నది. మెయిల్ బాక్సెస్ విల్ బి రాబ్డ్, బ్యాలెట్స్ విల్ బి ఫోర్జ్డ్ అండ్ ఈవెన్ ఇల్లీగల్లీ ప్రింటెడ్ అవుట్ అండ్ ఫ్రాడ్యులెంట్లీ సైన్డ్. ది గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా ఈజ్ సెండింగ్ బ్యాలెట్స్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎనీ వన్ అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేశాడు. దానికి గెట్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అని చెప్పి ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టారు. ఎస్ దట్స్ ట్రూ. ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అనేది ఎవరైనా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళ ఉద్దేశం. మరి ఇది ఎట్లాంటి వివాదానికి దారితీస్తుందో ఏంటో తెలియదు, కానీ అది మాత్రం నిజంగానే ఒక సెన్సేషన్ అయి కూర్చుంది. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
You are listening to Mind Media, the voice of India.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది. ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎట్ లాస్ట్ అఫీషియల్లీ, అంటే అన్అఫీషియల్గా ఎప్పుడో తెలుసు కానీ, అఫీషియల్లీ జయలలిత వారసులుగా దీప అండ్ దీపక్ ఇద్దరిని ప్రకటించారు. ఎస్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందినటువంటి ఆల్మోస్ట్ 913 crores ఆస్తులకి తన మేనల్లుడు దీపక్, మేనకోడలు దీప వారసులు కాబోతున్నారు. జయలలిత బ్రదర్ పిల్లలు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే ద్వితీయ శ్రేణి వారసులు అని మద్రాసు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే భారత వారసత్వ చట్టం ప్రకారం వాళ్ళిద్దరిని జయలలితకి సెకండరీ హైయర్స్ అంటారు, ద్వితీయ శ్రేణి వారసులుగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ ఎన్ కృపాకరన్, జస్టిస్ అబ్దుల్ ఖుదూస్లతో కూడినటువంటి ఒక ధర్మాసనం స్పష్టం చేసింది. జయలలిత ఉన్నటువంటి ఇల్లు, వేదా నిలయాన్ని ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చకూడదు అంటూ తన మేనగోడలు దీప దాఖలు చేసినటువంటి పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జయలలితకు సంబంధించిన కొన్ని ఆస్తుల్ని కేటాయించి ఆమె పేరుతో సేవాభావంతో కూడిన ట్రస్టును నిర్వహించే బాధ్యతలని దీప అండ్ దీపకులకు అప్పగించాలని, దానిమీద 8 వారాల్లోగా వాళ్ళకి ఒక రిపోర్ట్ని సమర్పించాలని గవర్నమెంట్ను ఆదేశించింది. జయలలిత ఆస్తుల్ని నిర్వహించడం కోసం ప్రత్యేక ట్రస్టీలను నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నేత పుగళేంది, జానకిరామన్ దాఖలు చేసిన పిటిషన్స్ని కోర్టు తోసిపుచ్చింది. అండ్ ఆవిడ అది వరకు ఉండే పోయస్ గార్డెన్ ఉంది కదా, ఆ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చడానికి గవర్నమెంట్ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు దానికి సంబంధించి నష్టపరిహారాన్ని నిర్ణయించి చట్ట ప్రకారం జయలలిత వారసులైన దీప అండ్ దీపకులకు అప్పగించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఎట్ ది సేమ్ టైం జయ నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకుని అందుకు భారీగా నష్టపరిహారం చెల్లించడానికి బదులు ఆ ధనాన్ని ఏదైనా నీటి పథకాలు, నీటి వనరుల శుద్ధ, అంటే ఈ వాటర్ క్లీనింగ్ ప్రాసెస్ అవన్నిటికి కూడాను ఉపయోగించవచ్చునని చెప్పి సూచించింది. అలాగే ప్రజాధనాన్ని స్మారక మందిరాల నిర్మాణానికి దుర్వినియోగం చేయకూడదు అని స్పష్టం చేసింది. అవి ఏవైనా ప్రజల సంక్షేమానికి గనక ప్రాధాన్యం ఇస్తే అప్పుడు జనాల నోళ్ళల్లో ఆవిడ పేరు నాంతుంది, వాళ్ళకి అంటే ఆవిడకి అసలైన ట్రిబ్యూట్లా ఉంటుంది. అలాగే కొంచెం ఉపయోగపడే పనులు చేస్తే మంచిది, ఈ శిలాఫలకాలు, విగ్రహాలు ఇవన్నీ వేస్ట్ అని చెప్పి సూచించారు. అండ్ వీరేంటే జయా నివాసాన్ని పూర్తిగా స్మారక మందిరంగా మార్చే యోచనను ప్రభుత్వం మళ్ళొకసారి పునఃపరిశీలించాలని, అవసరమైతే కొంత భాగాన్ని స్మారక మందిరంగా మార్చి మిగతా భాగాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించే విషయాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. అటు దీప దీపకులకి 24 అవర్స్ సెక్యూరిటీ కల్పించాలని, జయ ఆస్తుల్లో ఒకదాన్ని విక్రయించగా వచ్చే ధనాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వడ్డీని వాళ్ళ భద్రతా చర్యలకు వినియోగించవచ్చని హైకోర్టు పేర్కొంది. అండ్ 3 అంతస్తుల స్మారక భవనంగా మార్చడానికి జయ నివాసం, ఫర్నిచర్, పుస్తకాలు, నగలు, అండ్ ఇంకా మిగతా ఏవైతే యాక్సెసరీస్ ఉంటాయో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలాగా గవర్నర్ బన్వరీలాల్ ఈ నెల 22న ఆర్డినెన్స్ని జారీ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఈ తీర్పు వచ్చింది. సో ఆ విధంగా ఓవరాల్గా ఏంటంటే ఇన్నాళ్ళు అంటే అంతకుముందు ఆవిడ ఎన్ని కేసుల్లో ఇరుక్కొని మొత్తానికి ఈ అప్పట్లో అనుకున్నారు కదా మన్నార్గుడి మాఫియా అవని ఇవని ఇవన్నీ చేసి చివరికి అంత సంపాదించే వరకు ఉండి చెప్పుల జతలు చీరలు తర్వాత వాట్ నాట్ ప్రతి ఒక్కటి అలాగ వరసపెట్టి ఉండే కొన్ని కొన్ని కోట్ల విలువ చేసే చెప్పుల జతలు చీరలు షాల్స్ ఇవన్నీ కూడాను అసలు ఎంత సంపాదించారనేది అసలు లెక్కే లేదు. మళ్ళీ అక్రమ సంపాదన అది ఇది అని చెప్పి కేసులు అవి ఎదుర్కొని మళ్ళీ ప్రూవ్ చేసుకుని అన్నీ అయిన తర్వాత వరకు ఉండి ఇదిగో ఇప్పుడు రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు చూసారా. అలాగా అంత అంటే అది అక్రమంగా సంపాదించిందా సక్రమంగా సంపాదించిందా అనేది పక్కన పెడితే ఆ తర్వాత అసలు వారసులు లేకపోయినా ఇదిగో వీళ్ళకి మాత్రం అలా కలిసి వచ్చింది అన్నమాట. మళ్ళీ వీళ్ళ నుంచి ఆ ఆస్తి కోసం అని చెప్పి ఇంకెవరైనా ఏమైనా చేస్తారేమో అని మళ్ళీ వీళ్ళకి 24 అవర్స్ సెక్యూరిటీ బాగుంది. అసలు ప్రజానాయకులు ఎవరైనా సరే అంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వాళ్ళ ఆస్తుల్ని ఏవైతే ఉంటాయో నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ఇలాగే చేయాలని లేదు. సే సపోజ్ ఒక 100 కోట్లు ఉందనుకోండి ఎంతమంది అయితే జనాలు ఉన్నారో అన్ని కోట్లు వాళ్ళ కట్టిపెట్టి మిగతాది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఎట్లాగూ ప్రజాప్రతినిధులు ప్రజాసేవకే అంకితమైపోయే కదా వచ్చింది ప్రజాసేవ చేయడానికే వస్తున్నాననే కదా చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ మిగతా 100 కోట్లలో ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబంలో 4 ఉన్నారు ఆ 4కి ఒక్కొక్క 1 కోటి ఇవ్వగా మిగతా 96 కోట్లు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమ పథకాలకు గనక వినియోగిస్తుంది అని చెప్తే మేబీ ఇంతలాగా వెనకేసుకోవడం మానేస్తారేమో అని ఒక చిన్న ఆశ. ఏమంటారు? ఎందుకంటే లీడర్లో రాణా చెప్పినట్టు ఏ ఒక కారు చాలదా 4 కార్లు కావాలా 1 కోటి చాలదా 10 కోట్లు కావాలా అన్నట్టు ఎంత సంపాదిస్తే ఎంత వాళ్ళకి ఇంకా అమ్మయ్య ఇది చాలు అని హ్యాపీ అండ్ కంటెంటెడ్గా ఉంటారు. అది ఎప్పటికీ జరగని పని. అలాంటప్పుడు ఓకే 1 కోటి రూపాయలు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఏదో వేస్తే వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో వాళ్ళే కాదు వాళ్ళ నెక్స్ట్ తరం కూడాను చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఇన్ని కోట్లు వెనకేసుకుని ఏం చేస్తారు? అవన్నీ అక్రమంగా సంపాదించింది అని ఆబ్వియస్లీ తెలుసు. ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్ జీతం కూడాను అన్ని 100,00,000 కోట్లు ఖచ్చితంగా ఉండదు. మళ్ళీ వాళ్ళకి ఫ్రీ టెలిఫోన్ బిల్లు, ఫ్రీ కన్వేయన్స్ బిల్లు, ఫ్లైట్స్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా, ఈవెన్ రిటైర్ అయిపోయాక కూడా. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు కోట్ల ఎట్లా సంపాదించుకున్నారు? వాళ్ళు ఎట్లానే సంపాదించుకోండి, అక్రమంగా సంపాదించిన వాళ్ళ మీద వీళ్ళు కనీసం కేసులు వేసినా వాళ్ళు హ్యాపీగా బయటకు వచ్చేస్తున్నారు. మరి అట్లా బయటకు వస్తున్నప్పుడు అట్లీస్ట్ దాన్ని మీరు ప్రూవ్ చేయలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ వాళ్ళు పోయిన తర్వాత లేకపోతే వాళ్ళు రిటైర్ అయిపోయాక ఎక్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పోటీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కొడుకు కోడలు కూతురు అల్లుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు పోనీ వాళ్ళకు కూడా తలా 1 కోటి వేసుకోండి ఎంతమంది ఉంటారు? ఫినిష్, అక్కడితో ఫుల్ స్టాప్. ఇంకా మిగతా ఎన్ని కోట్లున్నా అది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమ ప్రయోజనాలకి వాడాలి అని గనక ఒక రూల్ తీసుకొస్తే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏదో అప్పనంగా దీపక్కి వచ్చేసిందని నా ఉద్దేశం కాదు, ఎవరికైనా ఎప్పుడైనా ఎట్లా వచ్చినా సరే అని నా పర్సనల్ ఉద్దేశం. ఎందుకంటే మన్నార్గుడి మాఫియానో ఇంకోటనో ఏవో ఇట్లాంటివి ఎన్ని జరిగితే ఎంతమంది పొలిటీషియన్లు ఎలా సంపాదిస్తే ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ తరాలు అంతమంది కూర్చొని తింటున్నారు. కోర్టులో కేసులు వేస్తారు అవి వీగిపోతాయి ఇవి అందరికీ తెలిసిందే, మరి అలాంటప్పుడు ఇది బెస్ట్ కదా అని నా పర్సనల్ ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు? ఫేస్బుక్లో మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో కానీ లేదా ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో కానీ మీ అభిప్రాయం తెలియజేయండి. ప్రస్తుతానికి నేను ఒక చిన్న విరామం తీసుకుంటాను. Da 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 da
బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా.
ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంతలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
కిట్టయ్యా.
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చెప్పయ్యా.
అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా.
తందాన్ని తానెల్లలే తందాన్ని తానెల్లలే తల్లెన్నె నానే తానే నా అరణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కానమంత విలువ చేసునా అభిమానమంత విలువ చేసునా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే తిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి ఊరు మెత్తు రోజు ఉండదా, అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది, ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా.
ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి, హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.
కందరణ రానరంగా
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే బెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు ఇంకో విషయం గురించి చెప్తాను. మామూలుగా అంటే నాకు చాలా నచ్చినటువంటి ప్లేసు అంటార్క్టికా. ఎందుకు అంటే అది -40s ఉంటుంది ఎండలో కూడా, అందుకని. అంటార్క్టికా ఖండంలో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదు. స్టిల్ అక్కడ పనిచేస్తున్నటువంటి రీసెర్చ్ టీం మాత్రం సెల్ఫ్ క్వారంటైన్లో, సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి రూల్స్ని పాటిస్తున్నారు. మరి అక్కడ ఒక్క COVID-19 కేసు కూడా లేకపోయినా కూడా ఎందుకు ఇలా అంటే, అక్కడ ఒక్క కేసు వచ్చినా కూడా దాని రిజల్ట్స్ ఇక్కడ ఎక్కడైతే మనకి మామూలుగా అన్ని టెంపరేట్ జోన్స్లో ఎలా ఉందో దానికి కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది, అంత తీవ్రంగా ఉంటాయి. అందుకని, ఎందుకంటే చల్లదనం ఎక్కువ కదా, చల్లగా ఎక్కువగా ఉంటే కనుక కరోనా వైరస్కి ఇంకా అసలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే అందుకు. సో భారతీయ మిషన్ భారతి అని రీసెర్చ్ టీంలో పనిచేయడానికి వెళ్ళిన డాక్టర్ ప్రదీప్ తోమర్ ఏమంటారంటే, వాళ్ళ పరిస్థితి నిర్బంధంలో నిర్బంధానికి గురైనట్టుగా ఉంది. ఆల్రెడీ అంటార్క్టికానే నిర్బంధంలో ఉన్నట్టు ఉంటుంది, అందులో మళ్ళీ సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యేసరికి అసలు టోటల్లీ ఒక ఏదో ఒక ఏలియనేటెడ్ స్పీషీస్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి, అలా ఉన్నదిట. అయితే ఆయన అంటార్క్టికా వెళ్ళి 5 మంత్స్ అవుతుంది, అక్కడ భారతీయ మిషన్లో 1 ఇయర్ పాటు పనిచేయాల్సింది ఆయన. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలాగే వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా రాకుండా కాపాడుకోవడం బెస్ట్ కదా అని చెప్పి మొత్తం అందరూ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండిపోయారు. అక్కడ గనక ఎవరికైనా COVID-19 సోకితే జరిగే ప్రమాదాన్ని అసలు ఊహించిన కూడా ఊహించలేరు, ఎందుకంటే వైద్య సదుపాయాలు ఉండవు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ -degrees. అలాగే ఈ బ్రీదింగ్ ప్రాబ్లం మామూలుగానే కొంచెం ఉంటుంది, ఎందుకంటే చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో అసలు COVID-19 వల్లనా లేకపోతే నిజంగానే బ్రీదింగ్ ప్రాబ్లం అనేది కూడా అర్థం కానట్టు ఉంటుంది ఇంకా అప్పుడు. అలాగే 23 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఈ భారతీయ టీంలో, ఫిబ్రవరి నుంచి లాక్డౌన్లోనే గడుపుతున్నారు. అక్కడికి వెళ్ళిన అంటార్క్టికాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే 14 డేస్ ఖచ్చితంగా సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉన్నారు. ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వాళ్ళని వాళ్ళ దగ్గరలోకి వచ్చిన వాళ్ళని కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోనే పెట్టాలి అని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. అంటార్క్టికాలో 29 కంట్రీస్కి వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో లాక్డౌన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి భారతీయ మిషన్ సందర్శించడానికి మిగతా దేశాల వాళ్ళు కూడా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి గుర్తుగా వాళ్ళ వాళ్ళ దేశాల జాతీయ జెండాలను అక్కడ ఎగరేసేవాళ్ళు. అండ్ ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో ఏవైతే ఈ నేషనల్ హాలిడేస్ ఉంటాయో, ఆ పండగలు ఏవైతే ఉంటాయో, వాటిని ముఖ్యమైన రోజులన్నీ అందరూ కలిసే జరుపుకునేవాళ్ళు. ఎవరికైనా ఏమైనా ఒకవేళ ఏదైనా ఒక పరికరాలు కావాలన్నా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చక్కగా ఇచ్చి పుచ్చుకోవడాలు అవన్నీ కూడా ఉండేవి. బయట ప్రపంచంలో దేశాల మధ్య ఇంత సుహృద్భావం గనక ఉంటే అసలు ఈ యుద్ధాలు కానీ బార్డర్ దగ్గర ఈ గొడవలు కానీ ఇవేవి ఉండవంటారు ఆయన. ఇంతే గనక ఉంటే. బట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మిగతా స్థావరాల నుంచి ఎవ్వరూ అసలు బయటికి కూడా రావట్లేదుట. ఈ పోల్స్కి టూర్స్ చేస్తారు కదా, పోల్స్ వైపుకి వెళ్ళే టూర్స్ ఉంటాయి కదా, అప్పుడు రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో ఆ సైంటిస్టులు వాళ్ళు వాళ్ళ మెంటల్ హెల్త్ని రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పి ఆ తోమర్ అనే అతను 15 నవంబర్ అంటార్క్టికాకి వెళ్ళారట. వచ్చిన కొత్తలో ఏంటంటే మిగిలిన ప్రపంచంలో ఉన్నట్టే అనిపించేది, కానీ ఇప్పుడు కరోనా వైరస్ గురించిన సమాచారం పూర్తిగా లేకపోవటం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అన్న భయం ఊరూరికే అది గుర్తుకొస్తుంది. అరే ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి, ఎట్లా ఉన్నారో ఏంటో అన్న టెన్షన్ బాగా ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఆ కన్సర్న్ అని అంటారు ఆయన. అయితే ఆయనకి ఆయన కొలీగ్స్కి కరోనా వైరస్కి ఒక మహమ్మారి అని లేకపోతే దాన్ని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు విధించారు అన్న సమాచారం మాత్రమే ఉంది తప్ప ఇంకా వేరే ఎటువంటి సమాచారము ఆయన వాళ్ళ దగ్గర లేదు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడో అంటే కుటుంబ సభ్యుల నుంచి లేకపోతే ఎక్కడి నుంచన్నా ఇదిగో ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉందని చెప్పే సమాచారం ఏదైనా అందితే వాళ్ళకి తెలుస్తుంది. బట్ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల కలిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు అసలు కనీసం ఊహ కూడా అందట్లేదుట వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టే మనము ఇళ్లలో నిర్బంధంలో ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తోంది. బట్ ప్రతి ఒక్కళ్ళు మాస్కులు పెట్టుకునే ఖచ్చితంగా బయటకు వెళుతున్నారు అనేది వాళ్ళ ఊహకు కూడా అందట్లేదుట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్వారంటైన్ పద్ధతులు అమల్లో ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటకు వెళ్ళడం కానీ బయట నుంచి అక్కడికి ఎవరైనా రావడం కానీ అలాంటి సాధ్యమయ్యే పరిస్థితులు అసలు కనపడట్లేదు. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సిన విషయము తెలియక చాలా భయంకరమైన టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే ఫుడ్ సప్లైస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆర్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకి ఆ క్వాల్ వాళ్ళు చూసుకుంటారు కదా, క్యాలిక్యులేషన్స్ చేసుకునే పంపిస్తారు. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి అసలు అక్కడికి వెళ్ళే మొత్తం అన్నీ కట్ అయిపోయేసరికి ఇంకెన్నాళ్ళు వస్తుంది ఫుడ్ అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సౌత్ సముద్ర తీరంలో ఉన్న లార్సమాన్ పర్వతాల మీద ఈ భారతీయ మిషన్ స్థావరం అనేది పెట్టారు. 2012 స్టార్ట్ అయింది అది. ప్రపంచంలోనే అత్యంత మారుమూల ప్రదేశాల్లో నెలకొన్న స్థావరాల్లో ఇదొకటి. దానికి 5000 కిలోమీటర్ల దూరంలో సౌత్ ఆఫ్రికా భూభాగం ఉంది. అదే ఈ స్థావరానికి దగ్గరలో ఉన్నటువంటి భూభాగం. అక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే మరి ఉన్న ఒకే ఒక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బోట్, అది కూడా అంటార్క్టికాలో సమ్మర్ అయిన నవంబర్ నుంచి మార్చి చివరి వరకు మాత్రమే ప్రయాణం చేయడానికి వీలవుతుంది. అలాంటి ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళు లాక్డౌన్ ఎలా ఉంటుందో బాగా అర్థం చేసుకోగలరు. సో అంటార్క్టికా స్థావరంలో పనిచేస్తున్న వాళ్ళందరూ ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచే పనిచేస్తున్నారు. షాపులు ఏవి తెరవాలా, సరదాగా బయటకు వచ్చి నడిచి వెళ్ళే అవకాశం కూడా లేదు. -40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది ప్రస్తుతం. సో అక్కడికి రాకముందే అక్కడ పనిచేసే సభ్యులందరూ అంటార్క్టికా చలికి ఎలా తట్టుకోవాలి అండ్ మెంటల్లీ ఫిజికల్లీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలనేది తెలుసుకుని ట్రైనింగ్ తీసుకుని మరీ వచ్చారు. అయితే ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ లేకపోతే ఈ నిర్బంధం కానీ ఈ సూర్యరశ్మి లేకపోవడం కానీ వాళ్ళ మానసిక ఒత్తిడిలోకి నెట్టేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఒక స్టిప్యులేటెడ్ టైంలో పడుకోవడం కూడా కష్టంగా ఉన్నదంట వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, శరీరానికి తగినంత నిద్ర తీసుకోవాలి అనేది తెలిసినా కూడా ఎప్పుడు ఆ చలిఖండంలోనే ఉండే పరిస్థితులు వల్ల ఏంటంటే ఎప్పుడు పడుకున్నట్టే ఉంటుంది సార్, నిద్ర రాదు. అది ప్రాబ్లం. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అంతా అందరం అంటే మనం ఇక్కడ లాక్డౌన్లో ఉండడం సరే ఇది పక్కన పెట్టండి, కానీ వాళ్ళు ఇలాగే లాక్డౌన్లోనే ఉన్నారు. అది కూడా ఏంటి, కనీసము ఇంకా ఎన్నాళ్ళు ఉండాలనేది తెలియకుండా మనమన్నా ఇంకా కనీసం కలుగులో ఎలకల్లాగా ఇప్పుడు అప్పుడు వారానికి ఒకసారో లేదా 10 రోజులకు ఒకసారో వెళ్ళి కూరలు అవి తెచ్చుకొని మళ్ళీ సరుకులు అవి తెచ్చుకొని అలాగ మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని మీడియాలోనే చూస్తాం. అంటార్క్టికాలో మీడియాలు ఏమి ఉండవు, థ్యాంక్ గాడ్ ఏం లేవు, లేకపోతే అన్నీ నెగిటివే ఉంటాయి, రైట్? బట్ ఏంటంటే అసలు ఏమాత్రం అసలు ఒక మాట ఉలుకు పలుకు లేకుండా అండ్ అసలు ఏమీ ఒక నెట్వర్క్ లేకుండా అలాగ ఉండాలంటే కొంచెం కష్టమైన విషయమే కదా. రోజు రోజంతా ఎప్పుడు నిద్రపోతున్నట్టే ఉండడం వల్ల అసలు నిద్ర టైంకి రావట్లేదంట, అది పరిస్థితి. సో వాళ్ళు ఏ రీసెర్చ్కి వెళ్ళారో ఆ రీసెర్చ్ సక్రమంగా జరగాలని, తొందరగా ఈ కరోనా వైరస్ మన జీవితాల నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఇవాళ చిత్రం భళారవి చిత్రాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి
జడను జుట్టి
హంసలా నడిచి వచ్చే
చిట్టమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా.
ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంటలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.
అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది
వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
కిట్టయ్యా
ఈ పెదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చెప్పయ్యా.
అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పెదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా.
తందాన్ని తానెల్లలే తందాన్ని తానెల్లలే తల్లెన్నె నానే రణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కానమంత విలువ చేసునా అభిమానమంత విలువ చేసునా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే తిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
మళ్ళీ నీ మాటలో తేనియలు, నీ మాటలో తేనియలు.
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే రుసరుసలాడుతూ విసిరిన వాళ్ళ జడవలపు పాశమని వెదరిదిలే మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకుంటిలే మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే.
Thank you. వెళ్త నిలిచిన చిల్లారి చూపే అంతగా నన్ను కవ్విల్చెను
మనకే కలిచెను
అనురాగ వీణ పలికించెను ఉడికించుతున్నది రమ్మంతిరాను పొమ్మన్నది